నమస్తే వీకెండ్ కామెంట్ బై ఆర్కేకు స్వాగతం. అఖండ మెజారిటీతో గెలిచిన కేసీఆర్కు కాంగ్రెస్ను కబళించాల్సిన అవసరం ఏమొచ్చింది? శాసన మండలిలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న పాలకుల దురాశ ఏ పరిణామానికి దారితీస్తుంది? తెలంగాణలో ప్రశ్నించే గొంతే వినపడకూడదని కేసీఆర్ భావిస్తున్నారా? ఇకపై తెలంగాణలో ప్రతిపక్షాలు మీడియా బతికి బట్టకట్టాలంటే అధికార పార్టీకి గులాంగిరి చేయాల్సిందేనా? వైఎస్ హయాంలో జరిగిన ఫిరాయింపులపై కేసీఆర్ ఎలా స్పందించారు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
తాను చేసింది రైటు అనుకునే వారికి ఎవరు మాత్రం ఏం చెప్పగలరు? తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ పక్షాన్ని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేస్తున్నట్లుగా మండలి కార్యదర్శి పేరిట శుక్రవారం నాడు విడుదలైన ప్రకటనను చూసిన తర్వాత ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది. శాసన మండలిలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న దురాశతో పాలకులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని చట్టాలు సమర్థిస్తాయా అంటే లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయినా అలా ఎలా చేశారు? అధికారం ఉందన్న అహంభావంతో చేసే పనులు దీర్ఘకాలంలో వికటించక మానవు. దేశ రాజకీయాలలో పార్టీ ఫిరాయింపులనే ప్రహసనం పోయి ఇప్పుడు పార్టీల విలీనం అనే వికృత క్రీడ కూడా మొదలైంది. తెలుగు రాష్ట్రాలలో చోటు చేసుకున్న పార్టీ ఫిరాయింపులపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులలో అత్యధికులను ప్రజలు మళ్లీ గెలిపించారు. దీంతో తాము ఏమి చేసినా చెల్లుతుందన్న భావన పాలకుల్లో ఏర్పడకుండా ఎందుకుంటుంది? అందుకే ఇప్పుడు ఏకంగా పార్టీలనే విలీనం చేసుకుంటున్నారు. నిజానికి పార్టీలలో చీలికల వ్యవహారాన్ని, విలీనాలను తేల్చవలసింది ఎన్నికల కమిషనే కానీ చట్టసభల స్పీకర్లు కాదని సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు ఆ ప్రక్రియను ఎన్నికల కమిషనే గుర్తించింది. 1995లో తెలుగుదేశం పార్టీలో చీలికొచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని పార్టీనే అసలైన పార్టీగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. ఇదే గతం. ఇప్పుడు ఎన్నికల కమిషన్ అధికారాలను కూడా చట్టసభల స్పీకర్లే దఖలుపరుచుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదు, ప్రశ్నించే గొంతు వినపడకూడదన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయంగా కనిపిస్తున్నది. రాజకీయంగా ప్రత్యర్థి పక్షాలను దెబ్బతీయాలనుకోవడం తప్పు కాదు, అయితే అది ప్రజాక్షేత్రంలోనే జరగాలి. ఫిరాయింపులను ప్రోత్సహించడం, ప్రత్యర్థులను అనైతికంగా చట్టవిరుద్ధంగా విలీనం చేసుకోవడం వల్ల బలం పెరుగుతుందనుకోవడం భ్రమే అవుతుంది. అలాంటి బలం స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల పెరిగే కండల వంటిది. స్టెరాయిడ్ల ప్రభావం తగ్గగానే కండలు కూడా కరిగిపోతాయి. తెలంగాణలో 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కు బొటాబోటీ మెజారిటీ మాత్రమే వచ్చింది. దీంతో తెలంగాణపై జరుగుతున్న కుట్రలో భాగంగా తన ప్రభుత్వాన్ని అస్థిరం పాలు చేయాలనుకుంటున్నారని చెప్పి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేర్చుకున్నారు. వచ్చిన తెలంగాణ ఎక్కడ పోతుందోనన్న భయంతో అప్పుడు కేసీఆర్ చెప్పిన మాటలను ప్రజలు కూడా నమ్మారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఫిరాయింపులను ప్రోత్సహించవలసిన అవసరం ఏమొచ్చింది అన్న ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెప్పవలసి ఉంటుంది. తాజాగా జరిగిన ఎన్నికలలో కేసీఆర్ కు ప్రజలు అఖండ మెజారిటీ కట్టబెట్టి ఆశీర్వదించారు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ తిరుగులేని శక్తి. తెలంగాణ అస్తిత్వానికి వచ్చిన ప్రమాదం కూడా ఏమీ లేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టే స్థితిలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా లేదు. పరాజయ భారం నుంచి ప్రతిపక్షాలు ఇంకా కోలుకోలేదు. కేసీఆర్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. ఇంతలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏమిటి అన్న ప్రశ్నకు కేసీఆర్ ఇవాళ కాకపోయినా రేపైనా సమాధానం చెప్పవలసి వస్తుంది. దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు తీసుకురావడానికై ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నానని చెబుతున్న కేసీఆర్ వాంఛించే గుణాత్మక మార్పు అంటే అనైతికంగా, చట్టవిరుద్ధంగా పార్టీలను విలీనం చేసుకోవడమా? ప్రతిపక్షాలు లేని చట్టసభలు ఉప్పు కారం లేని కూర వంటివి. ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పడంలో అధికార పక్షానికి లభించే మజా ప్రతిపక్షం లేకుండా చేసుకుంటున్న కేసీఆర్ కు ఎలా లభిస్తుంది? అధికార పక్షం మాత్రమే ఉండే సభలు ఏమి రక్తి కట్టించగలవు? ఇప్పుడు కేసీఆర్ అనుసరిస్తున్న ధోరణి తెలంగాణలోని ఓళ్లల్లో పెత్తందారుల వైఖరిని గుర్తుకు తెస్తోంది. బలహీనులు తమను కన్నెత్తి చూడడమే నేరంగా పెత్తందారులు భావించేవారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అలాగే. తనను చట్టసభల లోపల వెలుపల కూడా ఎవ్వరూ ప్రశ్నించకూడదని కోరుకుంటున్నట్టుంది. మీడియా ఎలా వ్యవహరించాలో ఇటీవల కేసీఆర్ కుమారుడు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితుడైన కేటీఆర్ సుదీర్ఘంగా వివరించారు. దీన్ని బట్టి ఇకపై తెలంగాణలో ప్రతిపక్షాలు గాని మీడియా గాని మరెవరైనా గాని బతికి బట్ట కట్టాలంటే అధికార పార్టీకి గులాంగిరి చేయాల్సిందేనా? ప్రజాస్వామ్యంలో అలా కావాలనుకోవడమే ఒక పొరపాటు ఆలోచన. చైతన్యవంతమైన తెలంగాణ సమాజం ఇలాంటి ధోరణులను సహించగలదా? నిజాం ప్రభువులనే ఎదిరించిన గడ్డిది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల మెప్పు పొందిన వారే అధికారంలోకి వస్తూ ఉంటారు. తెలంగాణలో కేసీఆర్ కూడా తన 4.5 ఏళ్ల పాలనలో ప్రజల మెప్పు పొంది తాజాగా జరిగిన ఎన్నికలలో భారీ విజయం సాధించారు. పురాణాలలో బోళాశంకరుడి వరాలు పొందిన కొందరు తిరుగులేని శక్తులుగా అవతరించారు. శివుడిచ్చిన వరంతో పొందిన బలాన్ని సత్కార్యాలకు ఉపయోగించుకోకపోగా అనైతిక ధర్మ విరుద్ధ చర్యలకు పాల్పడి చివరకు ప్రతి నాయకులుగా ముద్రపడ్డారు. వర్తమానంలోకి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి బోళాశంకరులైన ప్రజలను మెప్పించి మళ్లీ అధికారంలోకి వచ్చారు. విజయంతో పాటు వినయాన్ని అలవర్చుకోవాలని, తాను చెప్పిన మాటలనే విస్మరించి ప్రతిపక్షాలను కబళించే పనిని కేసీఆర్ ఇప్పుడు చేపట్టారు. తెలంగాణలో కేసీఆర్ అత్యంత శక్తివంతుడిగా నిలబడడానికి ప్రజలిచ్చిన వరమే కారణంగాని మరొకటి కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవాళ అత్యంత బలవంతులుగా కనిపించే వాళ్ళు మళ్లీ ఎన్నికలొచ్చేసరికి బలహీన పడిపోయిన సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. 2014లో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి సమీప భవిష్యత్తులో తిరుగుండదు అని అందరూ భావించారు. 4 ఏళ్లు తిరిగేసరికి సీన్ రివర్స్ అయింది. బీహార్లో అతి చిన్న పార్టీ నాయకుడైన రామ్ విలాస్ పాస్వాన్ ను మచ్చిక చేసుకోవడానికి మోదీ అమిత్ షా ద్వయం ఎలా వెంపర్లాడుతున్నదో ఇప్పుడు చూస్తున్నాం. మోదీ దెబ్బకు కాంగ్రెస్ బతికి బట్ట కట్టగలదా? ఆ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం సాధ్యమేనా అని సందేహపడిన వాళ్ళు ఇప్పుడు తమ అభిప్రాయాన్ని మార్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఇదే మోదీ షా ద్వయం. ఇటీవల వరకు ప్రాంతీయ పార్టీలను కూడా కబళించాలని చూశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాషాయ జెండాను రెపరెపలాడించాలనుకున్నారు. ఇప్పుడు అధికారం నిలబెట్టుకోవడం ఎలా అని తలలు పట్టుకుంటున్నారు. ఇందిరాగాంధీ హత్యానంతరం తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన రాజీవ్ గాంధీ 5 ఏళ్లు గడిచేసరికి అధికారం కోల్పోయారు. 1984లో ఎన్టీఆర్ ను అన్యాయంగా పదవీచ్యుతుడిని చేశారని భావించిన ప్రజలు అప్పుడు జరిగిన ఎన్నికలలో ఆయనకు భారీ మెజారిటీని అందించారు. అదే ఎన్టీఆర్ 1989లో ఓడిపోయారు. ప్రజాభిప్రాయం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ పార్టీ ఫిరాయింపులపై నిరసన గళం వినిపించారు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో కలుపుకుపోవడాన్ని తిట్టిపోశారు. ఉప ఎన్నికలలో ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్ర సమితిని తిరస్కరించడంతో కేసీఆర్ కంటతడి పెట్టడాన్ని ఆయన మర్చిపోయారేమో గాని ప్రజలు మర్చిపోలేదు. గతాన్ని మర్చిపోయేవాడికి భవిష్యత్తు ఉండదంటారు. తాజా ఎన్నికలలో ప్రజలిచ్చిన మద్దతుతో తిరుగులేని మెజారిటీని సొంతం చేసుకున్న కేసీఆర్ కు ఇప్పుడు మళ్లీ ప్రతిపక్షాలను చీల్చాల్సిన అవసరం ఏమిటి అనే ప్రశ్న తెలంగాణ సమాజాన్ని వేధించకుండా ఉండదు. కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకోవడం అనే చట్ట విరుద్ధ చర్య ద్వారా కేసీఆర్ తన ఔన్నత్యాన్ని తానే తగ్గించుకున్నారు. తాజాగా సాధించిన ఘన విజయంతో జాతీయ స్థాయిలో ఆయనకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు తాను చేసిన పనికి ఆయనే సంజాయిషిచ్చుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పనులు ఆయన వ్యక్తిత్వాన్ని ఔన్నత్యాన్ని పెంచేవి కావు.
అవసరం లేకపోయినా విలీనమనే కపట నాటకానికి కేసీఆర్ ఎందుకు తెరతీసినట్టు, తన చర్యను టీఆర్ఎస్ అధినేత ఎలా సమర్థించుకుంటారు, రాజకీయాలను భ్రష్టు పట్టించడంలో ఎవరి వాటా ఎంతెంత, ఫిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తున్నది ఎవరు, చట్టసభల స్పీకర్ల వ్యవహార శైలి ఎలా మారుతూ వస్తోంది.
అవసరం లేకపోయినా విలీనాలు అనే కపట నాటకానికి తెరెందుకు తీసినట్టు అనే ప్రశ్నకు కేసీఆర్ ను అభిమానించే వాళ్లు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. అలాంటప్పుడు ఈ చర్యను ఆయన ఎలా సమర్థించుకుంటారు? అయినా మన బంగారం మంచిదైతే అనే సామెత పార్టీ ఫిరాయించే వారికి వర్తిస్తుంది. తాజా ఎన్నికలలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్సీ ఆకుల లలిత తన చర్యను సమర్థించుకోవడానికి చేసిన వాదన వింతగా ఉంది. తనకు ఓటేసుకున్న ఆమె చేతి వేలిపై సిరా గుర్తు కూడా ఇంకా చెరిగిపోలేదు. ఇంతలోనే ఆమె పార్టీ మారడానికి సిద్ధపడ్డారు. ప్రజలంతా తెలంగాణ రాష్ట్ర సమితి వైపు ఉన్నందున తాను కూడా ప్రజల వైపే ఉండాలనుకుంటున్నట్టు ఆమె సెలవిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమెను సమర్థించి ఓటేసిన వాళ్లు ఏమైపోవాలి? ఇంతటి వేవ్ లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా 50% పైగా ప్రజలు నిలబడ్డారు. మరి వాళ్లు ప్రజలు కాదా? రాజకీయాలను భ్రష్టు పట్టించడంలో అన్ని పార్టీలకు వాటా ఉంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్లు చట్టాలను చట్టుబండలు చేస్తున్నారు. ఇప్పుడు బాధిత పక్షంగా ఉన్న కాంగ్రెస్ కూడా గతంలో ఫిరాయింపులను ప్రోత్సహించిన పాపం మూటగట్టుకుంది. ప్రధానమంత్రిగా పనిచేసి ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించిన తెలుగు బిడ్డ పివి నరసింహారావు కూడా తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికై జేఎంఎం ఎంపీలకు ముడుపులిచ్చారన్న ఆరోపణలపై విచారణ ఎదుర్కొన్నారు. యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం ఎంపీలను లోబర్చుకున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా పలు రాష్ట్రాలలో ఫిరాయింపులను ప్రోత్సహించింది. విచిత్రం ఏమిటంటే, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది ఈ పార్టీలే. తాము తెచ్చిన చట్టానికి తామే తూట్లు పడవడాన్ని రాజకీయ పార్టీలు ఎలా సమర్థించుకోగలవు? ఇప్పుడు కేసీఆర్ ఇంకో అడుగు ముందుకు వేసి ఏకంగా ప్రత్యర్థి పార్టీలను విలీనం చేసుకుంటున్నారు. చట్టసభల స్పీకర్లు ఒకప్పుడు స్వతంత్రంగా వ్యవహరించేవారు. ఇప్పుడు వారు అస్వతంత్రులుగా మరబొమ్మలుగా మారిపోయారు. తమ పార్టీ నుంచి ఫిరాయించిన వారిపై చర్య తీసుకోండి బాబు అని ప్రతిపక్షాలు మొత్తుకున్న బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోతున్నారు. అదే అధికార పక్షం నుంచి అటువంటి అభ్యర్థనలు వస్తే మాత్రం ఆగమేఘాల మీద నిర్ణయాలు జరుగుతున్నాయి. తెలంగాణ శాసన మండలి చైర్మన్ తీసుకుందాం. తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిటిషన్ ను ఆయన చాలా కాలంగా పరిశీలిస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి 2 రోజుల క్రితం ఇటువంటి అభ్యర్థన రాగానే నోటీసులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఫిరాయించిన ఎమ్మెల్సీలపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇవాళో రేపో చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఏ న్యాయ నిపుణుడి సలహా ప్రకారం, ఏ చట్టం ప్రకారం కాంగ్రెస్ పార్టీ సభ్యులను తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసుకున్నారో శాసన మండలి చైర్మన్ చెప్పి తీరాలి. అయినా ఆయన మాత్రం ఏం చేయగలరు? గతంలో శాసనసభలో తెలుగుదేశం పార్టీ సభ్యులను తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసినప్పుడు ఇంతలా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. 119 సభ్యుల సభలో 90 బలం ఉన్న కేసీఆర్ కు ఇప్పుడు ఇటువంటి అనైతిక చట్టవిరుద్ధ చర్యకు పాల్పడవలసిన అవసరం ఏమిటి అని పలువురి నుంచి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 40 సభ్యులున్న శాసన మండలిలో ప్రతిపక్షాల నుంచి పట్టుమని 10 కూడా లేరు. అయినా వారు కూడా ఉండకూడదనుకోవడాన్ని ఎలాంటి మనస్తత్వం అనుకోవాలి? విలీనం అనే వికృత క్రీడకు పాల్పడకపోయినా ఈ టర్మ్ పూర్తయ్యేలోపే మండలిలో కాంగ్రెస్ పార్టీ అంతర్ధానమయ్యేది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు, ఎదురు చెప్పే మీడియా ఉండకూడదు, తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే తెలంగాణలో ఉండాలి, మిత్రపక్షంగా ఉన్నందున ఎంఐఎం కూడా కొనసాగవచ్చు, ఈ రెండు పార్టీలు మినహా మరే పార్టీకి తెలంగాణలో తావు లేదని చెప్పడమే కేసీఆర్ అభిమతం కావచ్చు. ప్రతిపక్షం లేని చట్టసభలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. గతంలో జరిగిన ఒక ఉదంతాన్ని ఇక్కడ చెప్పుకుందాం. ఇప్పుడు రాజ్యసభలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మెజారిటీ లేనట్టుగానే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసన మండలిలో ప్రతిపక్షాల సంఖ్య అధికార పక్షం కంటే ఎక్కువగా ఉండేది. దీంతో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ కు చికాకులు ఎదురయ్యేవి. ఆ తరుణంలో సభా హక్కుల ఉల్లంఘన కేసు వచ్చి పడింది. తమను అవమానించే విధంగా శీర్షిక పెట్టారన్న కోపంతో ప్రతిపక్ష సభ్యులు ఈనాడు పత్రికాధిపతి రామోజీరావును సభకు పిలిపించాలని నిర్ణయించారు. దీనిపై ఆయన కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. అయినా ప్రతిపక్షాలు శాంతించకుండా రామోజీరావును అరెస్ట్ చేసి తీసుకురావాల్సిందిగా పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశాయి. ఒకవైపు కోర్టు ఆదేశాలు, మరోవైపు శాసన మండలి ఆదేశాలతో పోలీసులు నలిగిపోయారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఎన్టీఆర్ ఏకంగా శాసన మండలిని రద్దు చేసి పారేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇలాంటి చికాకులేమీ లేవు. తెలంగాణనే ఆయన సొంతమైపోయింది. వ్యవస్థలన్నీ జీ హుజూర్ అనే పరిస్థితి. అంతులేని అధికారం కేసీఆర్ సొంతం. అయినా ఆయన తృప్తి పడడం లేదు ఎందుకో. తెలంగాణ అనే తన సామ్రాజ్యంలో తన పార్టీతో పాటు మజ్లిస్ పార్టీ మాత్రమే ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నట్టుగా కనిపిస్తోంది కదా. అలా ఆలోచించడం ప్రజాస్వామ్య సూత్రాలకే కాదు, ప్రకృతి ధర్మానికి కూడా విరుద్ధం. ఇవాళ కేసీఆర్ ఇంతటి శక్తివంతుడిగా ఉన్నారంటే అందుకు ప్రజలిచ్చిన వరమే కారణం. ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించే సాహసం జాతీయ రాజకీయాలలో కూడా రాణించాలనుకుంటున్న కేసీఆర్ కు మంచిది కాదు. శాసనసభను, శాసన మండలిని తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులతో నింపాలనుకోవడం సమర్థనీయం కాదు. ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న కేసీఆర్ కు ఇవేవి తెలియదనుకోలేం. అయినా ప్రతిపక్షాలు లేని, ప్రశ్నించే గొంతులు లేని తెలంగాణ సమాజం కావాలని ఆయన ఎందుకు కోరుకుంటున్నారో తెలియదు. జనరంజక పాలన అందిస్తూ ప్రశ్నించే వారికి ప్రశ్నించే అవకాశం లేకుండా చేసుకోవాలి. విమర్శించడానికి ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేసుకోవాలే గాని నేను మాత్రమే అని భావించడం తప్పు. ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికి శాశ్వతం కాదు. శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకోవడం అనే చట్ట విరుద్ధ చర్యను న్యాయస్థానాలైనా అడ్డుకుంటాయని ఆశిద్దాం. ఎందుకంటే పురాణాలలో వరమిచ్చిన శివుడు నిస్సహాయుడైనప్పుడు మహావిష్ణువు పూనుకొని పరిస్థితులను చక్కదిద్దాడు. అదుపు తప్పిన వ్యవస్థలను అదుపులో పెట్టడానికి మనకి కూడా రాజ్యాంగంలో అనేక వెసులుబాట్లున్నాయి. చైతన్యం లేని సమాజం, వ్యవస్థలు జీవోత్సవంతో సమానం. ఇవాళ కేసీఆర్ ప్రారంభించిన ఈ వికృత క్రీడను రేపు మరొకరు ఇంతకంటే వికృతంగా ఆడరన్న గ్యారంటీ లేదు. కనుక ఇలాంటి పోకడలను అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. తెలంగాణలో షాక్ కొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రజాస్వామ్యానికి. ధర్మో రక్షతి రక్షితః.
ఇది ఇవాల్టి వీకెండ్ కామెంట్ బై ఆర్కే. చూస్తూనే ఉండండి ఏబిఎన్.